ज्येष्ठ गुरुदेव महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। దేవాలయాల నిర్మాణము గురించి చేసే ప్రయత్నాలలో మొదటి ప్రయత్నంగా మనం ఏం చేస్తున్నామంటే, 3 గంటలు సాపు ఇక్కడ జపానికి ఒక నిర్ణీతమైనటువంటి అవధి ఏర్పరచుకుంటున్నాం. పొద్దున్న 6 to 7, మధ్యాహ్నము 12:30 to 1:30, ఈవినింగ్ 5:30 to 6:30, 6:30 to 6:45 వరకు కుండలిని జాగరణకి సంబంధించినటువంటి 15 మినిట్స్ స్తోత్రంతో కలిపి. ఈ సాధన చాలా ముఖ్యం. ఎంత గొప్ప విద్య అయినా మీరు ఆ ప్రయత్నం చేయకపోతే లాభం లేదు. ఎవరింట్లో మేం చేసుకుంటాం అది అంతగా ఉపయోగపడదు. ఎవరింట్లో వాళ్ళు ఒక్కొక్క కొవ్వొత్తి పెట్టి చదువుకుంటే, అందరూ ఒక్కొక్క కొవ్వొత్తి తెచ్చి ఒక చోట పెట్టి చదువుకుంటే వెలుతురులో తేడా వస్తుంది కదా. తెచ్చేది ఆ ఒక్క కొవ్వొత్తి, వెలిగించేది ఆ ఒక కొవ్వొత్తి. కానీ అందరూ కలిసి 24 కొవ్వొత్తులు ఇక్కడ పెట్టి చదువుకుంటే, తెచ్చింది ఒక్కొక్క కొవ్వొత్తి అయినా అందరికీ 24 కొవ్వొత్తులకు వెలుగు లభిస్తుంది. అది మర్చిపోయి సామూహిక సాధన యొక్క లక్ష్యాలు మర్చిపోయి పర్వములు, వ్రతాలు, పండుగలు ఇవన్నీ సామూహికంగా చేసుకోవాల్సింది. ఇప్పుడు కుంభమేళా ఉంది, 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇంట్లో చేసుకుంటున్నావా దాన్ని? ఇంట్లో చేసుకోము, బయట చేసుకుంటాం, సామూహికంగా చేసుకుంటాం. అలాగే మన పండుగలు కూడా సామూహికంగా చేసుకోవాల్సినటువంటివి. సామూహికంగా చేసుకోవటంలో లాభం ఏంటి అంటే, ఋషులు చెప్పినటువంటిది, ప్రతి ఒక్కడూ ఋషి స్థాయిలో జీవించలేడు. ఋషి యొక్క త్యాగశీలత రాదు, ఋషి యొక్క ఆ విశాల హృదయము రాదు. కానీ ఆ సామూహికంగా చేసుకోవటం వల్ల లాభం ఏంటంటే, ఎవడి ప్రయత్నానికి తగినట్టు ఫలితము కాకుండా ఇంకా ఎక్కువ ఫలితంతో పాటు సంబంధం తెచ్చుకోవచ్చు. ఆ తెచ్చుకోవటం వల్ల సంస్కారాలు ఏర్పడతాయి. సంస్కారాలు ఏర్పడటం వల్ల ఇంకా వాడు తీవ్రమైనటువంటి కృషి జరుపుతాడు. అది కాకుండా ఈ సామూహికంగా చేసేటువంటి జపాలలో ఇంకొక లాభం ఉంది. సామూహికంగా జపం చేస్తున్నావు. ఏ విధంగా అవుతే మీరు 24 కొవ్వొత్తులు ఒక చోట పెడితే మీకు 24 కొవ్వొత్తుల యొక్క వెలుగు వస్తుందో, 24 మంది కలిసి ఒక మంత్రాన్ని ఉచ్చారణ చేస్తే 24 మంత్రశక్తి యొక్క మనోవైజ్ఞానిక ప్రెషర్ వ్యక్తి మీద పడుతుంది. ఇంచేత 24,000 గాయత్రి మంత్ర జపం ఒక అనుష్ఠానానికి సమానం. 24 రోజుకి ఒక గంట సేపు చేస్తే 24,000 అవుతుంది. అంటే ప్రతి ఒక్కడికి ఒక అనుష్ఠానం చేసినంత లాభం వస్తుంది. అది 3 పూట్ల 24 కలిసి చేస్తే. అదేంటి మంత్ర జపం యొక్క సంఖ్యాబలం. ఇది కాకుండా యజ్ఞం చేస్తాం ఇక్కడ మనం. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మంత్రశక్తిని మనం సూక్ష్మీకృతం చేస్తున్నాం. సూక్ష్మీకృతం చేయటం వల్ల అదేమవుతుంది, ఉచ్చలోకాలకి వెళ్తోంది. ఉచ్చలోకాలకి వెళ్లి అది తన మంత్రానికి అనుకూలమైనటువంటి ఆలోచన విధానాలను ఆకర్షిస్తుంది. అది మేఘాలు ఏర్పడతాయి. ఆ మేఘాలు తిరిగి ఏమవుతాయి, వర్షిస్తాయి. క్లౌడ్స్, మేఘాలు వర్షించడానికి హెలికాప్టర్స్ మీద వెళ్లి సిల్వర్ ఐడైడ్, సిల్వర్ క్లోరైడ్ సాల్ట్ జల్లుతారు. జల్లుతే అక్కడే అది వర్షిస్తుంది. పర్జన్యం ఏర్పడింది, మేఘం ఏర్పడింది, మళ్ళా ఇక్కడ మీరు గాయత్రి మంత్ర జపం చేశారు, ఏమవుతుంది, ఆ ఏర్పడినటువంటి మేఘం మళ్ళా ఇక్కడే వర్షిస్తూ ఉంటుంది. ఇలాగ ఒక సైక్లిక్ ప్రాసెస్ లో ఓ 1-2 సంవత్సరాల పాటు జరిగిందనుకోండి, అది అప్పుడు ఆ స్థలం ఏమైపోతుంది, నిరంతరము ఆ మంత్రాది దేవత యొక్క శక్తి యొక్క అనుగ్రహ వర్షానికి కారణమవుతుంది. అది దేవాలయాల యొక్క వెనకాతనున్నటువంటి విజ్ఞానం. మరి ఇప్పుడు దేవాలయాలలో అనుగ్రహ వర్షం ఎందుకు రావటం లేదు అంటే, దేవాలయాల్లో సాధన ఎక్కడ జరుగుతుంది, దేవాలయాలలో ఆ యజ్ఞం ఎక్కడ జరుగుతుంది, దాన్ని మళ్లీ మనం తీసుకొచ్చి పెట్టాలి, చెప్పాలి ఎక్కడ తప్పు జరుగుతుందో. దేవాలయాల నిర్మాణం సరిపోదు. దేవాలయాలు ఆ మంత్రాది దేవత యొక్క అక్కడ పెట్టినటువంటి దేవత యొక్క అనుగ్రహ వర్షానికి నిరంతరము కారణం అవ్వాలి. విద్యాలయాలలో విద్య ఎలా బోధిస్తున్నామో దేవాలయాలలో ఆ దేవత్వ కిరణాలు నిరంతరం వర్షిస్తూ ఉండటానికి మనం ఇక్కడ బీజారోపణం వేస్తున్నాం. అంచేత ఆ సాధనా కాలము గుర్తుంచుకోండి, మార్నింగ్ 6-7, 6 వచ్చేయండి ఓ 2 నిమిషాల ముందు. వీలుంటే ఎవరి ఆసనాలు వాళ్ళు, వీలుంటే డ్రెస్, కలర్స్ చెప్పాను కదా, తెలుపు, ఎరుపు, పసుపు. మధ్యాహ్నం 12:30 to 1:30, సాయంత్రం 5:30 to 6:30 గాయత్రి మంత్ర జపం, దాని తర్వాత కుండలిని జాగరణ సాధన 5 నిమిషాలు చేస్తాం. కానీ దానికి ముందు ఒక 10 నిమిషాలు ఆ స్తోత్ర పారాయణ చేయాల్సి వస్తుంది మంత్ర జపానికి సంబంధించింది. ఇది మోర్ ఇంపార్టెంట్ లెక్చర్ కంటే, అది గుర్తుంచుకోండి. భగవంతుడి యొక్క శక్తి చాలా గొప్పది అని ఎన్నిసార్లు వింటే ఏం లాభం, ఆ శక్తిని మీరు ఉపయోగించుకోవాలి అంటే ఈ సాధనా కాలాన్ని గుర్తుంచుకుని ఆ సాధనా కాలానికి 5 నిమిషాలు ముందే వచ్చేసి డిస్టర్బ్ చేయకుండా, కనీసం అక్కడ మాత్రం డిస్టర్బ్ చేయకండి, ఇంకా మీరు జాగ్రత్తగా పాటించగలిగితే రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు నిర్ణీతమైనటువంటి స్థలాలు నిర్ణయించుకోండి. ఆ స్థలము ఆ సాధన అవధిలో మీరే కూర్చోవాలి అక్కడ. ఈ విధంగా ఏమవుతుందంటే ఒక నిర్ణీతమైనటువంటి ప్రాకృతిక శక్తులున్నాయి, అవి మనం దర్శించలేం కానీ పిల్లలు దర్శించగలరు. భూమికి సంబంధించినటువంటి దేవతలు, జలానికి సంబంధించినటువంటి దేవతలు, అగ్నికి సంబంధించినటువంటి దేవతలు, వాయుతత్వానికి సంబంధించినటువంటి దేవతలు, ఈ 4 దేవతలు ఒక్కొక్క స్థలం మీద వాటి యొక్క అధికారం ఉంటుంది. మీరు కనుక ప్రతిరోజు ఒకే చోట కూర్చొని సాధన చేయటం వల్ల దానికి తగినటువంటి లక్షణాలు ఉన్నటువంటి భూతదేవతలు, భూతతత్వ దేవతలు ఆకర్షితమయ్యి ఆ స్థలానికి విశేషమైనటువంటి శక్తి ఇస్తారు, అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది. అందుకే మీ ఇంట్లో కూడా మీరు చేసుకునేటప్పుడు ఒకే స్థలములో ఒకే టైంలో కనుక కూర్చుంటే, ఇప్పుడు ఎలాగోతే మనందరం ఒక టైం పెట్టుకుంటే ఎలాగోతే ఇక్కడికి రాగలుగుతున్నాము, మనకి తెలియనటువంటి అయినా వాటి ఉనికి ఉన్నది కనుక ఆ తత్వముల యొక్క కణాల యొక్క అధిదేవతలు మనం ఎలాగైతే విశాల ప్రపంచం ఉందో వాళ్ల ప్రపంచం ఉంది. వాళ్లు కూడా ఈ రుచి కలిగినటువంటి కణాలు మీ చుట్టూరా చేరతాయి. జారటం వల్ల ఏం లాభం అవుతుంది? మీ శరీరంలో భూతత్వంలో ఏదైనా లోపం ఉంటే ఆ భూతత్వాది దేవత దానికి అనుగుణ్యంగా ఉన్నటువంటి కణాలు వస్తాయి కనుక దాన్ని మార్చివేయగలుగుతుంది. అక్కడ చాలా చోట్ల కొన్ని చోట్లకు వెళ్తే రోగాలు పోతూ ఉంటాయి, చూసి ఉంటారు మీరు, చెప్పుకుంటూ కూడా ఉంటాం. అక్కడ పెడితే రోగం పోవట కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ తత్వాది దేవత కణాలు అక్కడ ఎందుకో చేరాయి. మనం శాస్త్రీయంగా చేర్చుకుందాం, వాటిని క్రమబద్ధంగా చేర్చుకుందాం. దేవాల యొక్క లక్షణం కూడా అదే. టైం పడుతుంది ఇదంతా, ఒకరోజు రెండు రోజుల్లో మనం చేయలేము. కానీ మీరు ఆ ప్రిన్సిపల్స్ అర్థమవుతాయి. ఇక్కడైనా మీ ఇళ్లలో అయినా ఖచ్చితంగా ఒక జాగా నిర్ణయించుకోండి. డాబా మీదైనా అవ్వచ్చు, అది కిందనైనా అవ్వచ్చు, ఎక్కడైనా మీకు లక్షణం సాధ్యమైనంత వరకు తక్కువ డిస్టర్బెన్స్ ఉండేది, సాధ్యమైనంత వరకు. అసలు బాహ్య ప్రపంచం యొక్క డిస్టర్బెన్స్ మిమ్మల్ని గందరగోళం ఏం చేయకూడదు. నవల్ చదువుకుంటున్న వాడిని చుట్టుపక్కల వాతావరణం ఏం డిస్టర్బ్ చేయకపోతే చూసి ఉంటారు కదా ఎంత గందరగోళంలో నవల్స్ చదువుతూ ఉంటాం. టీవీ ఉంటూ ఉంటుంది, పిల్లలు ఆరుస్తూ ఉంటారు, ఎవరో వచ్చి భోజనం పెట్టమంటారు. కానీ నవల యొక్క రుచి మిమ్మల్ని బయటకి రానివ్వకపోతే జపం మీరు చేసుకోలేరా ఎక్కడ పడితే అక్కడ, అది వేరే విషయం. కానీ జపం చేసుకుంటున్నాం, ఒకే చోట చేసుకుంటే వచ్చే లాభాలు మీకు తెలిసినప్పుడు ఇళ్లలో కూడా ఒకే చోట, ఇక్కడ కూడా ఒకే చోట, ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశాన్ని ఏర్పరచుకోండి. ఏర్పరచుకున్న తర్వాత ఇవాళ సాధనాత్మక వివరణలో తపశ్చర్యల గురించి మాట్లాడుకుందాం. మనం మూడు రకాలైనటువంటి కర్మలుంటాయి, సంచిత కర్మ, ఆగామీ కర్మ, ప్రారబ్ధ కర్మ. మొత్తము భారతీయ ఆధ్యాత్మికత ఈ మూడింటి మీదే ఆధారపడింది. ఇది కూడా గాయత్రి యొక్క మూడు పదాలలోనూ భూర్ భువః స్వహలో వచ్చేస్తుంది. ఆ గాయత్రి యొక్క సర్వజనీనత అందువల్ల సంచిత కర్మ మూట మోస్తున్నాం మనం. అనేక జన్మల నుంచి అనేక పనులు మనం చేస్తున్నాం, మంచి పనులు చేస్తున్నాం, చెడు పనులు చేస్తున్నాం. ఇక్కడ మనకి మంచి చెడు అనేది ఎలాగ అర్థం చేసుకుంటున్నాం మనం? సుఖంగా, బాధ కలగకుండా జీవించగలిగితే వాడు చాలా అదృష్టవంతుడు అని. రకరకాలైనటువంటి బాధ్యతలు, రకరకాలైనటువంటి మనస్సుకి నచ్చని, శరీరానికి కష్టం కలగజేసేటటువంటి పరిస్థితులు ఏర్పడితే కర్మ బాగులేదు. అలాంటి కర్మ గురించి మాత్రం మనం ఇక్కడ మాట్లాడుకోవటంలే. మనం ఎలాంటి కర్మల గురించి మాట్లాడుకుంటున్నామో దాన్ని మనం ఎప్పుడు మన మనస్సులో నిరంతరం గుర్తుంచుకోవాలి. పరిణామ క్రమములో ఉన్నతి మార్గములో వెళ్లటానికి ఏది చెయ్యవలసి ఉంటున్నదో అది కరెక్ట్, మంచిది. అది ప్రపంచము సంపూర్ణ మానవాళి, సంపూర్ణ సృష్టిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇది మంచిది అని చెప్పినా మీ యొక్క విశేషమైనటువంటి జీవాత్మ పరిణామ క్రమములో ముందుకు వెళ్లటానికి ఉపయోగపడకపోతే అది పాపము. చేత నిరంతరము మనము సృష్టి క్రమము, పరిణామ క్రమం గురించి చర్చించుకుంటూ ఉంటాం. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మలలో ప్రకృతి గమనించేది మీ యొక్క పరిణామ క్రమములో ముందుకు తొయ్యటానికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడితే మీరు ముందుకు వెళ్లగలరు అది గమనిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఈ విశేష సృష్టి యొక్క లక్షణాన్ని మీరు గుర్తుంచుకుంటే తప్ప ఋషులు అందించినటువంటి తపశ్చర్యల యొక్క అంతరార్థం మీకు తెలియదు. తపశ్చర్య ఎందుకు అంటే ఈ తపస్సు చేసిన తర్వాత మీకు ఉద్యోగం వచ్చేయటానికి కాదు, ఈ తపస్సు చేసిన తర్వాత కూతురు పెళ్లి అయిపోవటం కోసం కాదు, ఈ తపస్సు చేశాక కొడుక్కి ఉద్యోగం రావటం కాదు, ఈ తపస్సు చేశాక మీ మీద ఏదైనా బాధ్యతలుంటే ఆ బాధ్యతలు నివారణ అయిపోవటం కోసం మాత్రము కాదు. గుర్తుంచుకోండి, దేవాలయానికి కానీ ఆధ్యాత్మ విద్య దగ్గరికి మనం ఎందుకు వస్తున్నాము అంటే మనం ఎందుకు పుట్టాము అనేటటువంటి రహస్యాన్ని తెలుసుకుని మనం ఎందుకు పుట్టామో దానికోసం మాత్రమే వెళ్ళాలి, దానికోసం మాత్రమే మన ఆచరణలు జరగాలి. షోపెన్హావర్ అని ఒక జర్మన్ ఫిలాసఫర్, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికవేత్త. ఒకసారి చాలా అతను ధనవంతుడు, చాలా విశాలమైనటువంటి తోటలు ఇళ్ళు ఉన్నాయి. ఒకరోజు రాత్రి నిద్ర పట్టక తోటలోకి వచ్చాడు. చీకటిగా ఉంది, తోటమాలి ఎవరొచ్చారో గమనించుకోలేదు. ఎవరెక్కడ, ఎందుకు వచ్చావన్నాడు. అదే తెలియక అవస్థపడుతున్నాను రా అన్నాడు. తోటమాలి కన్ఫ్యూజ్ అయిపోయాడు. గొంతుకోతే విన్నాడు, అర్థమైంది మన బాసే అని, కానీ జవాబు అర్థం కాలేదు. ఎవరెక్కడా, ఎందుకు వచ్చావు, ఈ రెండింటి ప్రశ్నలకి మన దగ్గర కూడా జవాబు లేదు. కానీ భారతీయ ఆధ్యాత్మికత అతి స్పష్టమైనటువంటి జవాబిస్తుంది. అసలు మీరు ఏ విధమైనటువంటి అనుమాన పడక్కర్లే. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి వ్యక్తి, కరెక్షన్ చేసుకోవాలి నేను, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ప్రాణి కూడా ఆఖరికి ఒక దోమ యొక్క ఉనికి ఎందుకు వచ్చింది, పరిణామక్రమములో ఆ దోమ ఎక్కడ నుంచి వచ్చింది, ఎక్కడికి ఎదుగుతోంది, దగ్గరి నుంచి బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్లబోతున్నాడు. మనం చెప్తున్నాం కదా భవిష్యత్ బ్రహ్మ ఎవరో, మనందరికీ తెలుసు కదా భవిష్యత్ బ్రహ్మ ఎవరో అంటే, తెలుస్తోంది కదా ఎక్కడి నుంచి ఎలాంటి కర్మలు చేసుకుంటే బ్రహ్మత్వం ప్రాప్తిస్తుందో, ఎన్ని వేల సంవత్సరాలు అతని యొక్క రాజ్యకాలము శాసనకాలం ఉందో మనకు తెలుస్తోంది కదా. ఈ పూర్తి వివరాలు భారతీయ ఆధ్యాత్మికత మీకు అందజేస్తుంది. మిల్లిమిల్లిగా దాన్ని మనం చదువుకుందాం కూడా. కానీ మొట్టమొదట ఈ మూడు కర్మలు, సంచిత, ప్రారబ్ధ, ఆగామి, వీటిని చాలా జాగ్రత్తగా మనం వివేచన చేసుకుని 12 రకాలైనటువంటి తపశ్చర్యలు గాయత్రి మంత్రశాస్త్రం మనకి తెలుపుతుంది. ఈ 12 రకాలైనటువంటి తపశ్చర్యలు, సూర్యుడు 12 గ్రహాలలో తిరుగుతున్నప్పుడు చేయటానికి వీలుగా ఉండేటటువంటి తపశ్చర్యలు, ద్వాదశ ఆదిత్యులు అని చెప్పుకుంటాం కదా. ఇచ్చిన ప్రకృతితో సంబంధం ఇదంతా కూడా, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేటటువంటి ఫార్ములా ప్రతి చోట ఉపయోగపడుతుంది మీకు. ఈ భావన మనస్సులో ఉంచుకుని కర్మ సిద్ధాంతాన్ని కొంచెం అర్థం చేసుకుని అది తపశ్చర్యగా మనకి ఎలా ఉపయోగపడుతుందో ఇవాళ తెలుసుకుందాం. 12 తపస్సులు, సంచిత కర్మ 100 ఉంది అనుకుందాం. ఏంటి సంచిత కర్మ? అందులో కొంత ఈ జన్మకి ముందు, అనేక జన్మలు ఎత్తుంటాం మనం, ఆ అనేక జన్మ పరంపరలలో మొత్తము మనం చేసినటువంటి పరిణామక్రమానికి ప్లస్ గా ఉండేవి, పరిణామక్రమానికి మైనస్ గా ఉండేటటువంటి కర్మలు సంచిత కర్మ. కొన్ని మనం చేసినటువంటి పనులు పరిణామక్రమానికి, ఎవరి యొక్క పరిణామక్రమానికి, ఈ జీవాత్మ యొక్క, ఎవడైతే తపస్సు చేయబోతున్నాడో ఆ జీవాత్మ యొక్క పరిణామక్రమానికి అనుకూలంగా చేసి ఉంటాడు, దాన్ని శుభకర్మలు అంటాం. కొన్ని కర్మలు ఆ జీవాత్మ యొక్క పరిణామక్రమానికి అనుకూలంగా లేనటువంటివి చేసి ఉంటాడు, దాన్ని అశుభ కర్మలు అంటాం. లేకపోతే మంచి వాటిని, అనుకూలమైనటువంటి వాటిని పుణ్యకర్మలు, అననుకూలమైనటువంటి వాటిని పాపకర్మలు అంటాం. ఇది సంచిత, ఒక మూట యాడ్ అవుతూ ఉంటుంది, తీసేస్తూ ఉంటాం, కలుపుతూ ఉంటాం, తీసేస్తూ ఉంటాం. ఈ జన్మ ఎత్తక ముందు శరీరాన్ని వదిలేశాం, అక్కడి నుంచి మొదలెడదాం. తపస్సు యొక్క విశేష సామర్థ్యాన్ని అర్థం చేసుకోవాలంటే కిందటి జన్మలో చనిపోబోతున్నాం, చనిపోయాం. రెండు పదాలు అర్థం చేసుకోండి. చనిపోబోతున్నప్పుడు ఏ మానసిక స్థితి మీది అవుతుందో అది డామినెంట్ ఫ్యాక్టర్. ఈ జన్మలో మనం ఏ సంస్కారాలను తీసుకొచ్చాము, సంచిత కర్మలో ఏ ప్రారంభ కర్మని మనం తీసుకొస్తాము, దానికి మూలభూతమైనటువంటి బీజాలు శరీరాన్ని వదిలేసే ముందు వచ్చేటటువంటి చివరి క్షణాలలో ఉండేటటువంటి ఆలోచనల పరంపర నిర్ణయిస్తుంది. అంటే ప్రారంభ కర్మ అంటే ఏంటి? ఇప్పుడు అర్థమైంది కదా. ఈ జన్మలో మీరు టైం పీరియడ్ పెట్టుకొస్తారు, ఓ 100 ఏళ్లు బతుకుతాను, ఓ 50 ఏళ్లు బతుకుతాను, 3 నెలలు మాత్రమే బతుకుతాను, ఓ 17 సంవత్సరాల పాటు బతుకుతాను. ఈ మృత్యువు యొక్క లిమిటేషన్ ఉందే, అది జీవాత్మ నిర్ణయించుకునేదే. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదే పరమాత్మ ఏం నిర్ణయించాడు? జీవాత్మే నిర్ణయించాడు. ఆవిడ జీవాత్మ అంటే నువ్వే నిర్ణయించుకున్నప్పుడు ప్రారంభ కర్మ ఏంటో నీకు తెలిస్తే మృత్యువుని మార్చుకోవచ్చు కూడా. ప్రారంభ కర్మ తెలియాలి. నేను కాలేజీలో ఎంఎస్సీ జాయిన్ అవుతున్నాను, 2 ఏళ్లు చదువుతున్నాను అంటాడు. 2 ఏళ్ల తర్వాత వీడు యూనివర్సిటీకి బయటకు వచ్చేయాల్సిందే. కాదు, నేను ఇంకా యూనివర్సిటీలోనే ఉంటాను అంటే ఏం చేయాలి? ఇంకో కోర్సులో జాయిన్ అవ్వాలి, ఇంకో 2 ఏళ్లు యూనివర్సిటీలో ఉండొచ్చు, ఇంకా ఉండాలి, ఇంకో 2 ఏళ్లు చదువు, ఇంకో కోర్సు. అర్థమైంది కదా? అంచేత ప్రారంభ కర్మని నిర్ణయించుకునేటప్పుడే అంటే ఆ కిందటి జన్మలో శరీరాన్ని మనం వదిలేస్తున్నప్పుడే ఈ జన్మలో మీరు ఎక్కడ పుడతారు, ఎప్పుడు చచ్చిపోతారు అనేటటువంటి 2 బిందువులు మీరు నిర్ణయించుకుంటారు. చనిపోయే ముందు, చనిపోయిన తర్వాత సూక్ష్మలోకాలకి వెళ్దాం మనం. వాటి గురించి ఈ గాయత్రి మంత్ర సాధనలోనే తర్వాత ఎప్పుడైనా మనకు వస్తుంది. అది భువః అనేటటువంటి వ్యాహృతిలో ఈ రహస్యాలన్నీ చెప్పబడతాయి. తర్వాత ప్రస్తుతం మనం సూక్ష్మలోకానికి వెళ్ళాం. అంటే ఏంటి? భౌతిక శరీర ధారణము కాము. ఆ సూక్ష్మలోకాలలో మేము నిర్ణయం చేసుకున్నారు ఎక్కడ పుట్టాలో. ఎక్కడ పుట్టాలో ఏంటి? భారతదేశంలో ఫలానా తల్లిదండ్రులకి అని కాదు. నేను ఈ ప్రారంభ కర్మను అనుభవించాలి. సంచిత కర్మ ఉంది కదా, సంచిత కర్మంలో శుభకర్మలు ఉన్నాయి, అశుభకర్మలు ఉన్నాయి. నెక్స్ట్ బర్త్ లో ఎంత శుభకర్మలు ఎంత అశుభకర్మల్ని నేను అనుభవిస్తానో నిర్ణయం తీసుకునేది కూడా నువ్వే. మళ్ళా భగవంతుణ్ణి వాణ్ణి తిట్టకండి. యుఆర్ ది సోల్ ప్రొప్రైటర్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డూ అండ్ యాక్ట్. నిర్ణయించుకుందాం. ఏమని నిర్ణయించుకున్నాం? ఏదో ఇంత, ఓ 10% శుభకర్మలు, ఓ 20% అశుభకర్మలు నేను జీవించదలుచుకున్నాను. సూక్ష్మ జగత్తులోకి వెళ్లిన తర్వాత సూక్ష్మ జగత్తులో కర్మాది దేవతలు ఉంటారు. వాళ్ళ దగ్గరికి నీ అప్లికేషన్ వెళ్తుంది, ప్రాసెసింగ్. వాళ్ళు కూడా నిన్నేం క్వశ్చన్ చేయరు, నీ ఇష్టం. నువ్వు 10% మాట్లాడుకుంటున్నాం కదా, 100 ఉంది అనుకుని 100 శుభకర్మలు 20 అశుభకర్మల్ని నేను అనుభవించదలుచుకున్నానయ్యా నెక్స్ట్ బర్త్ లో. అప్పుడు నీకు ఏది అనుకూలమైనటువంటిదో వాళ్ళు నిర్ణయిస్తారు. చెప్తారు, ఇవి ఇదంతా ఉందయ్యా ఎర్త్ లో. అమెరికా ఉంది, ఇంగ్లాండ్ ఉంది, ఆఫ్రికా ఉంది, ఆఫ్రికన్ జంగల్స్ ఉన్నాయి, లేకపోతే ఇలాగా ప్రైమ్ మినిస్టర్ ఫ్యామిలీ ఉంది, ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫ్యామిలీ ఉంది. నువ్వు ఎక్కడ పుట్టదలుచుకున్నావు? నిన్ను అడగదు అది. నువ్వు ఏదైతే 10% శుభకర్మలు 20% అశుభకర్మలు అనుకున్నావో దానికి ఇంతకంటే మంచి తల్లిదండ్రులు నీకు దొరకరు. ఇంతకంటే మంచి కరెక్ట్ కాదు అది. దొరికిన దాన్ని బట్టి నువ్వు సర్దుకోవటమే. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ నేచర్ లో ఉండదు. నువ్వేదో ఎర్ర రంగు బట్టకుందావని వెళ్ళావు, నీకు కావాల్సిన రంగు దొరకదు. ఉన్న రంగుల్లో సెలెక్ట్ చేసుకోవాల్సిందే కదా, సెలెక్ట్ చేసుకున్నావు. ప్రారంభ కర్మ స్టార్ట్ అయింది. సంచిత కర్మలో 10% శుభకర్మ కిందకి దిగింది, 20% అశుభ కర్మ కిందకి దిగింది. తల్లి గర్భంలో నువ్వు నిర్ణయించుకున్నటువంటి ఈ పర్సంటేజెస్ ప్రకారము ఎలాంటి శారీరక కామమయ మనోమయ శరీరాలు ఏర్పడాలో కర్మాది దేవతలు తయారు చేస్తారు. వాటిని మనం పితృదేవతలు అంటాం, ద ల్యూనార్ గాడ్స్ అంటాం ఇంగ్లీష్ లో, చంద్రమండలాధిపతి దేవతలు లేక పితృదేవతలు అంటాం. శరీరం నిర్మించబడింది, కానీ ఈ శరీర నిర్మాణానికి కారణం ఎవరు? పితృదేవతలా? నువ్వు నిర్ణయించుకున్నావు 10% శుభకర్మ 20% అశుభ కర్మ కావటానికి, ఇదిగో ఇలాంటి వాతావరణం కావాలి కనుక ఆ తల్లిదండ్రులు వస్తారు. ఆ తల్లిదండ్రులలోనే మళ్ళా ఆ తల్లి యొక్క గర్భంలో పితృదేవతలే పనిచేస్తారు మళ్ళా అక్కడ, కానీ మళ్ళా వాళ్ళు ఇది పెట్టుకుంటారు, వీడికి ఎలాంటి శరీరం కావాలని కోరుకున్నాడో దానికి తగినట్టు శరీరం ఏర్పడుతుంది. అక్కడ కావాల్సినటువంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, చెవులు వినిపించకపోవటం కానీ, కళ్ళు కనిపించకపోవటం కానీ, ఇలాంటి రోగాలతో పుట్టుతారు కదా, ఆ పుట్టుకతోనే వచ్చేటటువంటి హార్ట్ ట్రబుల్స్ అవి ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఎవరు? మళ్ళా నువ్వే. పితృదేవతలేం కాదు, నువ్వే. నువ్వు నిర్ణయించుకున్నావు, ఆ నిర్ణయం కూడా నీదే, నిన్నెవడూ బలవంతం పెట్టలేదు. కానీ పరిణామక్రమం మాత్రం నిరంతరం గతిశీలం అవుతూ ఉంటుంది, అది ఆగదు. అది నువ్వు అందులో పాలు పంచుకుంటావా పాలు పంచుకోవా అనే నిర్ణయం కూడా నీదే. పాలు పంచుకోక బయట పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది, నారదుడు సనత్ కుమారులు వీళ్ళందరూ అసలు నేను పరిణామక్రమానికి రావే రామపో అన్నారు బ్రహ్మతో. అప్పుడు మళ్ళా ఇంకోళ్ళని సృష్టించుకోవాల్సి వచ్చింది ఆయన. కానీ ఆ పరిణామ క్రమంలో నేను పాలు పంచుకోను అనేటటువంటి పాపము ఈనాటికి వాళ్ళని విన్నాడు. పాపం అంటే పుణ్యం, పాపం అంటే అర్థం చెప్పాను కదా, పరిణామ క్రమానికి సహకరించకపోవటం పాపం, పరిణామ క్రమానికి సహకరించటం పుణ్యం. మళ్ళా పుణ్యం పాపం, నారదుడికి పాపం ఏంటండి అని అడగండి. అక్కడ పాపం పుణ్యం ఏం లేదు, చేయలేదంతే. దానికి బాధ్యతగా ఏం చేయాల్సి వస్తుంది? మనమందరం పరిణామ క్రమంలో ముందు వెనకట్టు వెళ్ళిపోయినా ఆయన మాత్రం అందరినీ గమనించుకోవాల్సి వస్తుంది, చచ్చినట్టు సూపర్వైజర్ గా. పరిణామ క్రమాన్ని అంత సులభంగా నువ్వు దాటలేవు, ప్రకృతిలో భాగమే కదా. నువ్వు ఎక్కడ పోతావో పారిపోయి వేస్ట్ చేసుకోగలవు టైం, అర్థమైంది కదా. పుట్టాం, దానికి కావలసినటువంటి శరీరము, దానికి కావలసినటువంటి ధర్మాలు, దానికి కావలసినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణంతో డెవలప్ అయ్యాం. డెవలప్ అయ్యాక వాడు చదవవలసినటువంటి చదువు ఎలిమెంటరీ స్కూల్ వీధి బడిలో చదవాలనుకో, వాడి ప్రారంభ కర్మ వల్ల. ప్రారంభ కర్మ అంటే ఏంటో అర్థమైందా? ఇప్పుడు సంచిత కర్మలోని 10%, సంచిత కర్మలోని అశుభ కర్మలోని 20, అది 10-20 మళ్ళా ఖచ్చితం కాదు, నువ్వు తీసుకున్నవే ఉదాహరణ చెప్పాను నేను. దాని కొరకు వాడు వీధి బడులో చదవాల్సింది పోయి తల్లిదండ్రులు డబ్బున్న వాళ్లు కనుక వాళ్ళని తీసుకెళ్లి డూన్ స్కూల్లో చేర్పించారనుకోండి, ఏమవుతుంది? వాడు ఏ ప్రారంభ కర్మను పూర్తి చేసుకోవటానికి వచ్చాడో ఎలిమెంటరీ స్కూల్లో వీధి బడిలో చదివి దాన్ని వాడు పూర్తి చేసుకోలేకపోతాడు, ప్రమాదం ఏం జరిగిపోదు, దాన్ని పూర్తవుతుంది. అది అక్కడ అలా ఉంటుంది, ఆ మూట అక్కడక్కడ పడి ఉంటుంది. అలా డూన్ స్కూల్లో చదువుకుంటాడు, కొత్త సంచిత కర్మ వస్తుంది, ఇంతగా ఏమైపోదు, నాశనం అయిపోదు, ప్రమాణం ఏం జరగదు. అంతే కంగారు పడిపోకండి, ఏమవుతుందని, ఏం కొత్త సంచిత కర్మ వస్తుంది, ఇంకో రకమైనటువంటి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. అది పరిణామ క్రమానికి ఉపయోగపడేటట్టుంటే శుభకర్మ అంటాం, పరిణామ క్రమానికి ఉపయోగపడకపోతే అశుభకర్మ అంటాం. అది రైటా తప్ప అని కూడా ఏం లేదు అక్కడ, అది నువ్వు ఉపయోగించుకోవటంలో ఉంటుంది. పరిణామ క్రమానికి దాన్ని సవ్యంగా ఉపయోగించగలిగితే ఎక్కడున్నారైతే, పరిణామ క్రమంలోకి ఉపయోగించుకోకపోతే కరెక్ట్ గా నువ్వు వీధి బడిలో చదవాల్సినటువంటి సంచిత కర్మ తెచ్చుకుని ఉన్నా అక్కడ నువ్వు దీన్ని మర్చిపోయావు అనుకో, ఏమవుతుంది? అక్కడ కూడా నువ్వు ఇంకో అశుభ సంచిత కర్మ చేసుకోవచ్చు. అంచేత అశుభ సంచిత కర్మ, శుభ సంచిత కర్మ ఎక్కడైనా అవుతుంది. మళ్ళా అంచేత అక్కడికి వెళ్ళిపోతే ఏమైపోయింది మాస్టర్ అని ఏమవదు. అక్కడ కూడా నిర్ణయం ఎవరిది? నీదే. నీదే ఎవరిది కాదు, మా నాన్న అలా చేశాడు సార్, మా అమ్మ అలా చేసేసింది సార్, వాళ్ళేం చేయరు, దేన్నైనా ఉపయోగించవలసింది నువ్వే చేశావు, డూన్ స్కూల్లోకి వెళ్ళిపోయావు, చదవాల్సింది ఎక్కడ నువ్వు అని చేత ఖచ్చితంగా ఏం జరిగింది అంటే, నువ్వు ఏ ప్రారంభ కర్మనవుతే పూర్తి చేసుకోవటానికి ఆ జన్మలో నిర్ణయించుకున్నావో అది చిన్నప్పుడు పూర్తి కాలే. కొత్త శుభాశుభకర్మలు వచ్చాయి, ఇంకా అస్త పైకి లేవు. యువకుడి అయ్యో పెళ్లి చేసుకోవాలి. ఒక విశేషమైనటువంటి సంచిత కర్మలు కలిగినటువంటి స్త్రీ నీకు భార్య అవుతే ఈ జన్మలో నీకున్నటువంటి ప్రారంభ కర్మ బ్యాలెన్స్ అయ్యేది. దాన్ని కాకుండా కట్నమనో ఇంకో లాభాలను ఇంకోటనో చేసుకున్నాం మనం, మళ్లీ ప్రమాదం లేదు. అలా చేసుకున్నా పరిణామక్రమానికి అనుకూలంగా నువ్వు వెళ్తే శుభకర్మలు వస్తాయి, పరిణామక్రమానికి విపరీతంగా వెళ్తే అశుభకర్మలు వస్తాయి. అయినా ఈ జన్మలో నువ్వు ఏ ప్రారంభ కర్మనవుతే చేసుకున్నావు అది పూర్తి కాదు, మళ్ళా ఆ మూటల బ్యాక్ ల్యాక్.